ఓ ఈ మహావీర, నువ్వేదో వీరుడు అనుకున్నాను, అందుకే నీ వెంట పడ్డాను. కానీ వాళ్ళు ఏం చేశావు, యుద్ధం చెయ్యలేక పురుషాధమాన్ని తిట్టాడు. ఏకంగా పురుషుల్లో కల్లా అధముడి వినియు. ఈ అడవి ఎటువంటిది, ఎవడూ ప్రవేశించలేనిది, ముళ్లతో కూడినది, భయంకర వృక్షాలతో కూడినది, మహాశిలలతో కూడినది, బండరాళ్ళు అనమాట, రాళ్ల మీద కాలు పెడితే కాళ్ళు కొట్టుకుపోతాయి, భీకరమైనది, సింహాలతో, పులులతో, ఏనుగులతో, శరభమృగాలతో భయంకరమై అడుగు పెట్టడానికి వీలు కానిది, దుర్గపథము అన్నారు. ఇది ప్రవేశించడానికి అర్హత లేనటువంటి భయంకర మార్గం ఇది. అటువంటి ఈ మార్గంలోకి వచ్చి ఈ శైలగుహన్ సనిద్రుక్రియ సాగి నటించిన పవనిత్తునే ఈ కొండగుహలో నిద్రపోతున్నట్టు నాటకం ఆడతావా? అలా నాటకం ఆడినంత మాత్రం చేత నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నీ అంతు చూసేస్తాను ఇప్పుడే అన్నట్ట. అది సరేనా? నాకు ఆశ్చర్యం, కాసేపట్లో లోపలికి వచ్చి నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు, గుర్రంటే ఏదో దొంగనాటకం ఆడచ్చు, కానీ ఈ జుట్టేమిటి, గడ్డం ఎప్పుడు పెంచావురా అన్నట్టు ఆశ్చర్యపోయి. నిమిషాల్లో గడ్డ వచ్చేసింది మరి, ఆశ్చర్యపోయాడే. హిందీలో పూర్వం రాతోన్ రాత్తు దాఢీలంబి అని ఒక కథ ఉండేది. పూర్వం ఢిల్లీలో మిలిటరీ అని పనిచేశాడు. ఆయన పనిచేసిన తర్వాత మిలిటరీ వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు ఉద్యోగం ఉండదుగా, రిటైర్ అయిపోయాక కొంత పింఛన్ ఇచ్చి గెంటేస్తారు. ఈయన కూడా నెలకింతనే టెన్షన్కే పింఛన్ వచ్చేది, దాంతో బతికేవాడు. ఈయనకి నల్లమందు అలవాటాడు బాగా, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. ఓ రోజు నేను శుభ్రంగా నల్లమందు వేసుకుని భోంచేసి పడుకున్నాడు హాయిగా. హఠాత్తుగా రాత్రి 10-11 సమయంలో మెలకు వచ్చింది. లేవగానే ఆ పూట హల్వా తినాలనిపించింది. ట్యాంక్ హల్వా తినడం కోసం ఏం చేశాడు చూస్తే, జేబులో 2 రూపాయలు ఉన్నాయి. ఆ రోజుల్లో 2 రూపాయలు అంటే చాలా విలువ. అది వేసుకుని బయటకు వచ్చాట. బయటకు వచ్చి బజార్లోకి వచ్చేసరికి మిఠాయి కొట్టు ఒకటి ఉంది అక్కడ. ఆ మిఠాయి కొట్టువాడు అన్నీ సర్దేసి ఆ తక్కిడ అవి తీసి పూర్వం ఇలా తాసు తగిలించుకుని వాడి పీకేసి పక్కన ఎట్టేసేవారు. అన్నీ పెట్టి సరుకులు మూసేస్తున్నాడు. వీడొచ్చి, అయ్యా నాకు 1 కేజీ హల్వా కావాలండి అన్నట్టు. సేరు హల్వా అనేవారులేండి అప్పట్లో. అంటే వాడు అన్నట్ట, ఇప్పుడు ఎక్కడ కుదురుతున్నాయి, కొట్టు మూసేశాను అన్నట్టు. బాబోయ్ మీరు తోచకపోయినా పర్వాలేదు, తోచింది ఇవ్వండి, నాకు తినాలనిపిస్తే తినకపోతే నేను బతకలేను అన్నట్టు. సరే ఆయన విసుక్కుని మళ్ళీ కష్టపడి అలాగేదో తూచి ఇచ్చాడు. ఈయన 2 రూపాయలు చేతిలో పెట్టాడు. నిజానికి అప్పట్లో సేరు హల్వా 10 పైసలట, 90 రూపాయలు చిల్లర ఇవ్వాలి. 2 రూపాయలు ఇస్తావా, ఈ రాత్రి వేళ చిల్లర ఎక్కడ ఇస్తాను, కుదరదు, ఇచ్చేయి హల్వా, ఆ 2 రూపాయలు పట్టుకుపో అన్నట్ట. కాదండి అయ్యా, చిల్లర రేపు వచ్చి పెట్టి కడతాను, మీరు ఎక్కడ కడతారు, కొట్టి ఎక్కడికి పెడుతుంది, నాకు మాత్రం హల్వా తినకపోతే ఈ పూట నిద్ర పట్టదు, అంచేత రేపు వచ్చి తీసుకెడతాలి అన్నట్టు. పొద్దున్నే వచ్చి పట్టుకుపోయి 190 పైస్ అంటూ ఆ హల్వా ఇచ్చేట. ఇప్పుడు ఈ మిలిటరీ ఆయన మత్తులో ఉంటాడు కదా, మరి కొట్టు గుర్తుపెట్టుకోవాలి, అందుకని అటు ఇటు చూశాడు ఈ మిఠాయి కొట్టు ఎక్కడుంది అని. ఆ మిఠాయి కొట్టుకు ఎదురుకుండా ఒక ఆబోతు పడుకుని అని నెవరేసుకుంటోంది. ఆబోతుని ఎవరేసుకుంటోంది, దానికి ఎదురుకుండా మిఠాయి కొట్టుంది. పొద్దున్నే వచ్చి అక్కడికి వచ్చి 90 పైసలు పట్టుకెళ్ళాలని కొండ గుర్తుపెట్టేసుకున్నాడు ఈయన. చీకట్లో మరి బోర్డు కనపడలా అందుకని. సరే పొద్దుట ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వెళ్ళి శుభ్రంగా తిన్నాడు, తిని పొద్దుట లేచాడు. లేచేసరికి 10 అయిపోయింది, కొంచెం లేటుగా లేచాడు మత్తు వల్ల. లేచి లేవగానే లాఠీకర్ర రుచ్చుకుని టపాటపా పొడుచుకుంటూ ఏది చిల్లర తీసుకోవడం కోసం. 190 పైస మాట్లాడేటి మరి, బోల్డ్ రోజులు గడిచిపోతాయి. అందుకని పరిగెత్తుకుంటూ మిఠాయి కొట్టు ఎక్కడుందా, ఏది మిఠాయి కొట్టు స్వీట్ హాట్ షాపు అనుకుంటూ వెతుక్కుంటూ వచ్చాడు. రాత్రి ఏమని గుర్తుపెట్టుకున్నాడు, గుర్తుకొచ్చింది, ఆబోతు పడుకున్నటువంటి ఎదురుగుండానే కొట్టు ఉంటుంది. ఎక్కడ ఆబోతు పడుకుంటే దానికి ఎదురుగుండా మిఠాయి కొట్టు, అక్కడికి వెళ్ళి 90 పైసలు పెట్టుకెళ్ళాలి. ఏది ఆబోతు ఏది ఆబోతు అని వెతికట్ట. ఇప్పుడు ఈ ఆబోతు ఎప్పుడో చోట ఉంటుంది, అది వెళ్ళి ఒక మంగళ షాప్కి ఎదురుగుండా పడుతుంది. ఆయన కూడా ఆ బార్బర్ గారు కూడా మామూలు మంగలి కాదు, ఈ తురకాయన, గడ్డాలు గడ్డాలు కూడా పెట్టుకుని బాగా పెంచుకున్నటువంటి తురకాయన. ఆయన షాపుకి ఎదురుగుండా పడుకున్నదిట. ఇలా పడుకోగానే ఈయన గౌక్కున షాపులోకి వెళ్ళిపోయి, ఏమయ్యా రాత్రి 2 రూపాయలు ఇచ్చాను, 10 పైసలు ఖర్చు అయిపోయింది, ఇక 90 పైసలు చిల్లరి అన్నట్ట. వాడు ఎగాదిగా చూసి ఈయన వెళ్ళేసరికి ఆయన మంచి కత్తి పదిలి పెడుతున్నాడు. ఇదేంటయ్యా నీకెందుకు ఇవ్వాలి 90 పైసలు అన్నాడు. అదేంటయ్యా సేరు మిఠాయి కట్టించుకున్నాను రాత్రి, ఇంత అన్యాయమా అన్నాడు. ఈయన మిఠాయి కట్టించుకున్నావా హల్వా, క్యా యహ మిఠాయికి దుకాణ హై అన్నాడు వాడు. ఇది మిఠాయి దుకాణం అన్నట్టు. అప్పుడు చూసుకున్నాడు వీడు స్పృహలోకి వచ్చి, చూస్తే లోపలన్నీ అద్దాలు గిద్దాలు స్ప్రే చేసే నీళ్లు కత్తులు కటాలు కనిపించాయి. వీడికి మతిపోయింది. ఓరి నీ అమ్మగడు మాడా, రాత్రికి రాత్రి 90 పైసలు ఎగ్గొట్టడం కోసం వ్యాపారం మర్చేస్తావా, నా కోసం మిఠాయి కొట్టు తీసేసి ఈ మంగళ షాప్ పెట్టేస్తావా, ఎంత అన్యాయం ఇది, అది సరేరా, మిఠాయి కొట్టు తీసి వ్యాపారం మారిస్తే మార్చావు, రాతో రాత దాఢీలం పీకేసి అన్నట్టు గడ్డం ఎలా పెంచేసావురా, ఈ ఒరిజినల్ గడ్డం అని పీకి నా రూపాయి 90 వేసిరి అకౌంటం కోసం గడ్డం పెంచి వ్యాపారం మార్చేస్తూ పైన దేవుడు ఉంటాడరా చూస్తాడరా అంటూ ఏడ్చుకుంటూ పోయేటవాడు. అలాగా ఈ పిచ్చాడు ఆమాత్రం అర్థం కావద్దా పడుకున్నవాడు ఎవడో అర్థం కాక ఒరే నిద్రపోయావు నిద్రపోతున్నట్టు నువ్వు నటిస్తే నిన్ను విడిచిపెడతానా, ఈ క్షణంలో గడ్డం ఎలా పెంచావురా నాకు ఆశ్చర్యంగా ఉంది, ఈ జుట్టు ఎలా పెంచావు? అయినా నాకు చెప్పాడు నారదుడు, ఎక్కడ ఎవ్వరికి చిక్కవని మాయావివని మోసాలు చేయగలవని నాకు తెలుసు, నీ మాయతో ఇవన్నీ పెట్టుకుని నిద్రపోతావా, నిన్ను వదులుతానా, అనుచు యవనుడట్ట హాసంబుక వించి చెటుల కట్టిన కులిశ సదృశమైన వామపాదమునను పారితన్నే. ఇలా మాట్లాడుతూ ఆ కాలయవనుడు అట్టహాసం చేశాడు, వికట అట్టహాసం చేశాడు, హుహహా అని అరిచాడు. పెద్ద పెట్టిన వాడు అరిచినట్టు మన వరవలయం అలా అరిచి వజ్రంలాగా కఠినమైన తన ఎడమకాలెత్తి ఒక్క ఎగురెగిరి డొక్కలు తన్నట్టు పాప నిద్రపోతున్నాయని ఒక్క తనుదని చంపేద్దామని ఆ నగగుహం ప్రతిస్వనంబుని కూడా కొండగుహంతా మారుమోగిపోయింది వాడు తన్నిన తన్ను శబ్దానికి. ఆ దెబ్బకి నిద్రపోతున్నాయని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. అంత తనితే విరుచుకున్నట్టు ఒళ్ళు ఆయన, ఆయన అంత గట్టివాడో చూడండి. ఇంకో ఎవడనైతే తన్ను తరితే పచ్చడైపోవాలి, మళ్ళీ లోపల లివర్ అంతా ఎందుకు పెరిగిరకుండా పోవాలి. గట్టిగా రెండు ఇడ్లీ తింటే లివర్ పని చేయదంటున్నారు మనవాళ్ళు. అప్పట్లో వాడు తన్నట్టు ఎక్కడ ఒక్క మీద తన్ని అట్టహాసం చేస్తుంటే ఆయన మెల్లిగా మూలిగి బద్ధంగా ఒళ్ళు విరుచుకుని లేచాడు. అలాగ కళ్ళు విప్పి చూశాడు ఎదురుగుండా అస్పష్టంగా, తర్వాత స్పష్టంగా ఎదురుగుండా కాలయవనుడి రూపం కనపడింది. వాడు వికటాట్టహాసం చేస్తున్నాడు, నిద్రపోతావా రారా నీ సంత అంతు చూస్తానని. ఇంతలో ఆ నిద్రపోయిన వాడు పూర్తిగా కళ్ళిప్పాడు. ఆ రెండు కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఈ అగ్నిజ్వాలలు కాలయవనుడిని చుట్టుముట్టాయి. ఒక్క క్షణకాలంలో కాలి బూడిదైపోయాడు. అంతవాడు పిడికేడు బూడిదైపోయాట, అంతటి పరాక్రమవంతుడు కూడా. ఈ కథ వింటున్నాడు పరీక్షిత్తు. వెంటనే శుకుణ్ణి అడిగాడు, ఎవడా అతడు, అతనికి ఎవడు తండ్రి, ఎవడతని తండ్రి, అతనెవరు? కంటి చూపులతో శత్రువుని భస్మం చేసే శక్తి ఎలా వచ్చింది, కొండగుహలో ఎలా నిద్రపోతున్నాడు అతడు? ఆశ్చర్యం ఈ కథ వివరించు. మహాద్భుతమైన ఘటన చెప్పిన సుఖయోగేంద్ర, నువ్వు 10 కాలాలు చల్లగా ఉండు. నీవు కథ చెబుతూ ఉంటే రోమాంచం శరీరం గగుర్పొడుస్తోంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అస్పష్టత లేకుండా సుస్పష్టమైనది నీ స్వరం, నీ ఉచ్చారణ. ఓ మహాత్మా నీకు నమస్కారం అనగానే ఆయన వ్యాసుడికి దండం పెట్టి చెబుతున్నాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మాంధాత అని ఒక మహారాజు ఉండేవాడు. మాంధాత తండ్రి పిల్లలు లేక ఇక్ష్వాకు వంశస్థుడు. మాంధాత తండ్రి ఏం చేశాట, సంతానం కోసం యజ్ఞం చేయించాడు. యజ్ఞంలో ఒక గొప్ప మంత్రజలాన్ని సృష్టించి వశిష్ఠుడు తెల్లారేక నీ భార్య చేత తాగిస్తాను అని పక్కన పెట్టాట యజ్ఞకొండంలో. ఈ మంత్రజలం తాగితే అతని భార్య పిల్లవాడిని కంటుంది. ఇంతలో రాజుగారికి రాత్రిపూట మెలకు వచ్చి దాహం వేసింది. గవుకు నీళ్ళ కోసం చూస్తే ఆ మంత్రజలం కనబడిని తాగేశాడు. తాగగానే ఆయనకు కడుపు వచ్చేసి లోపల పిల్లాడు వచ్చేసట. కానీ గర్భకోశం లేదు, పిల్లలు బయటికి రావడం కుదరదుగా. మరి కంగారు పడి పొద్దున్నే మహర్షి వశిష్ఠ మహర్షి ఇదేం అన్యాయం అయ్యా అంటే, కొంప ముంచేవరా బాబు, మీ ఆవిడ తాగవలసిన జలం నువ్వు తాగావు, కడుపు అంటే వచ్చింది కానీ లోపల పిల్లాడు బయటకు వచ్చే మార్గం లేదు నీకు, ఎంత పని చేసావు, అందుకే ఎక్కడ పడితే అక్కడ దాహం వేసింది తాగేయకూడదు, ఈ మధ్యన ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగమన్నారు, తీరా తాగితే అది జ్ఞానాఘాటు. తర్వాత తెలిసింది ఆయన గారు వేరే పుచ్చుకుంటారని అమెరికాలో ఇదొకటి అని చేత అమెరికాలో తొందరపడి ఫ్రిడ్జ్లో ఏది పడితే మంచి నీళ్ళని తాగారనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తున్నావు అంటాడు ఇక వీడు లేనిపోను కూడా. కొంతమంది వెళ్ళాలి, అందరూ అలా ఉంటారు అనుకోండి చెప్తున్నాను, ఇది లేని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంత మంచినీళ్ళు ఒక మా గుర్తివారిలాగే ఎంతో నియమనిష్టలతో ఉండి ఒక ఆయన ఉన్నాడు, పొరపాటున బయట భోంచేయడు మాకు మళ్ళీ ఆయన కూడా పాపం. ఆయన ఇంటికి వెళ్ళాడు, వాడు చాలా గొప్ప బ్రాహ్మణులు వీర వైష్ణవులు పాపం, వాడింట్లో చారు పెట్టారు, చారు తాగాడు ఆయన. ఎంతో బాగుందండి ఈ చారు ఎలా తయారు చేయాలో చెప్పండి, మా ఆవిడ చేయించుకుంటాను అన్నట్ట. ముందు 1 కేజీ రొయ్యల పొట్టు తీసుకురావాలండి అన్నట్టు ఆయన. ఈ అంతే సంగతి సచ్చిన పని అయింది. ఇంకా మళ్ళీ జీవితంలో ఎక్కడ ఫోన్ చేయాలో ఎక్కడ ఫోన్ చేయకూడదో తెలియలే. అంచేత అన్ని వేళలా మేము నియమనిష్టాగరిష్ట వరకుంటే కుదరదు. ఏమో ఏ హోటల్లో చపాతీ వదులుగా మనకి ఏం పెట్టాడో ఏం తెలుసు. అంచేత భగవంతుడా వాసుదేవా జాగ్రత్తగా కాపాడరాని బాబు అనుకోవాలి తప్ప మన శరీరాలన్నీ కూడా ఏడ్చడంలో ఏం జరిగాయో తెలియదు అనమాట. ఒక్కొక్కప్పుడు కర్మయోగం అది అంతే ఏం చేయి. అలాగా ఎందుకు చెబుతున్నానంటే ఈయన గవుక్కుని దాహం వేసిందని తాగిపారేశాడని వీళ్ళు ఇప్పుడు కడుపులో పిల్లాడు. ఎలాగ అప్పుడు ఆయన ఏం చేశాట, వాడి అయినటువంటి పుల్లతోటి గర్భతో పొట్ట చీల్చేసేట. పిల్లాడు బయటకు వచ్చాడు, తండ్రి చచ్చిపోయాక వాడిని మళ్ళీ దేవతలు బతికించారు. బతికించాక ఇప్పుడు ఈ పిల్లాడు మరి తల్లి కడుపులోంచి రాలేదు కదా. తల్లి దగ్గర పాలుంటే పిల్లలు బతుకుతారు, తల్లి కడుపులోంచి రాలేదు కాబట్టి వీడికి పాలు ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. మామూలు పాలు పుట్టి పుట్టగానే పోస్తే తస్తాడు వాడు. అందుకని ఆఖరికి ఏడుస్తుంటే ఇంద్రుడు స్వయంగా వచ్చి తన కుడి బొటన వేలు వాడు నోట్లో పెట్టాడు. అదిగో ఆ నోట్లోకి వెంటనే బొటన వేలుగుండా అమృతం వెళ్ళి వాడు బతికాడు. అందుకే మాంధాత అంత పరాక్రమవంతుడు అయ్యాడు. అందుకని మాంధాత అంటే బొటన వేలు నోట్లో పెట్టడం ద్వారా బ్రతికిన వాడు గనక ఆయనకి అప్పటి నుంచి మాంధాత దేవతడు ఇంద్రుడు రక్షించిన వాడు అని పిలువబడ్డాడు ఆయన. ఇటువంటి మాంధాతకున్న 10 మంది కొడుకులలో పెద్ద కొడుకు ఈతడు, ముచుకుందుడు అంటారు ఆయనని. ముచుకుందుడనే ఈ మహావీరుడు ఒకనొకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడి పారిపోతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మేము ఓడిపోతున్నాం రాక్షసుల చేతిలో, మమ్మల్ని ఎవడు రక్షిస్తాడు అని అడిగితే అప్పుడు చెప్పాట బ్రహ్మదేవుడు, ముచుకుందుడని మాంధాత కుమారుడు ఒకడున్నాడు, ఆయన ఎవరు వేపు ఉంటే వాళ్ళకి విజయం తథ్యం, మీరు వెళ్ళి ఆయన్ని బతిమాలండి అనగానే వాళ్ళంతా పరుగు పరుగున వచ్చారు. మాంధాతని రండి రండి మా వేపు వచ్చి యుద్ధం చెయ్యండి, మాకు సహాయం చెయ్యండి అని బతిమాలారు. వెంటనే ముచుకుందుడు దేవతలకి సహాయంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో చీల్చి చెండాడేశాడు రాక్షసుల్ని. చాలా కాలం పాటు యుద్ధం చేసి దేవతలకి విజయం తెచ్చిపెట్టాట. చెట్ట చివరికి దేవతలు ఆనందించి మాకు విజయం తెచ్చిపెట్టావు, నువ్వు ఏమడిగితే అది ఇస్తాం, ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు నా భార్యను పిల్లలు చూడాలనుంది, అక్కడికి పంపండి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నారు, మహారాజా ఎంత తెలివైన వాడివయ్యా నువ్వు, ఇంకా నీ భార్య పిల్లలు ఉంటారనుకున్నావా, నువ్వు ఇక్కడికి వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే భూలోకంలో యుగాలు గడిచిపోయాయి, మీ కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం చివరికి వచ్చేసాం, మీ వంశంలో లవకుశులు అనే వాళ్ళు రాజ్యపాలన చేస్తున్నారు, ఇప్పుడు మీ ఇంకా ఎవ్వరూ లేరు వంశస్థులు, జగత్తులో నిర్గతమైన రాజ్యాన్ని పరిపాలించావు, నిర్గత కంటకమైన రాజ్యాన్ని, కానీ కాలం దాటలేం, కాలప్రభావంలో ఎవరూ లేరని బాధపడకు, ఇంకేదైనా కోరిక కోరుకు, తప్పదు కాలప్రభావంతో ఎవరికెవరో అనగానే ఆయన ఆశ్చర్యపోయి ఇంతకాలం అయిపోయిందా ఇక్కడికి వచ్చి నాకు తెలియలేదు, సరే మోక్షం ఇవ్వండి అన్నట్ట. మోక్షం మేమెక్కడిస్తాం, హరితక్కను మోక్షం ఎవ్వరూ ఇవ్వలేరు నాయన, శ్రీహరి మాత్రమే మోక్షం ఇవ్వాలి, మా వల్ల కాదు, మా ఇంటి పంపలేరు, పెళ్ళాం బిడ్డలు లేరు, మోక్షం ఇవ్వలేరు, ఇంకేమి ఇవ్వగలరు, పోనీ నిద్ర తగలేయండి అన్నట్ట, అదైతే మేమిస్తాం, నిద్ర మాత్రం మేము ఇవ్వగలం, ఆ చిన్న కోరికలు అయితే తీరుస్తాం, నువ్వు భూలోకంలోకి వెళ్ళి ఒక కొండ గుహ ఇస్తావు, ఆ కొండ గుహలో పరుపు వేస్తాం, ఆ పరుపు మీద హాయిగా పడుకో, నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎవడైనా అనవసరంగా బలాత్కారంగా నిన్ను లేపితే నీ కంటి నుంచి అగ్నిజ్వాలలు వచ్చేవాడు బూడిదైపోతాడు అని వరమిచ్చి ఇదో ఈ గుహలో పడుకోబెట్టారు. ఇది కృష్ణుడికి తెలుసు, ఈ కాలయమనుడు తన చేతిలో చావడం గనక, యాదవ వంశస్థుల చేత చావడం గనకే ఈ వరం తెలుసుకుని ఇక్కడికి పరిగెత్తుకొచ్చి 1, 2, 3 అని పరిగెత్తి తీసుకొచ్చాడు ఇక్కడికి. పాపం ఆ పిచ్చ పిరిగి ఈ వల్ల పడి వచ్చేసాడు మూర్ఖుడు గనక. అక్కడికి వచ్చి రాగానే తన్నాడు, తన్నగానే ఆయన కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో శరీరం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు శ్రీహరి ఎదురుగుండా దర్శనమిచ్చాట. చారు లక్షణ లక్షిత రఘపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుడు సాదరుడు సత్వగుణ ప్రశస్తుడు కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషణుడు పాలనాసాధర వదన కర్ణుడు నీల నీరదవర్ణుడు అయిన పరమాత్మణ్ణి చూచి పులకించి ఆశ్చర్యపోయి తనంత తానే గౌక్కుని 2 చేతులు జోడించి నమస్కరించాట. మహాత్ముల్ని చూడగానే మనస్సే చెప్పేస్తుంది దండం పెట్టమని, అందుకే ఆయన అడగకుండా దండం పెట్టేశాడు. స్వామి ఎవరవు నీవు? శశివో ఇంద్రుడవో విభావసుడవో చండప్రభారాశివో, నీవు చంద్రుడివా ఇంద్రుడివా లేక గంధర్వుడివా సూర్యభగవానుడివా, నిన్ను నేను కనిపెట్టలేకపోతున్నాను, నీ ముఖం నుంచి వచ్చిన కాంతిని చూడడానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. అబ్బో ఆశ్చర్యం, నీ కాంతి మహామహిమ కలిగిన వాడివి నీవని చెప్పకుండా చెబుతున్నది నీ రూపం. ఓ మహాత్మా, తమరెవరు? విహ్వలమవుతోంది శరీరం, పిడుచగట్టుకుపోతోంది నాలుక, నేనిక్కడ నిద్రపోతూ ఉండగా ఈ నీచుడెవడో వచ్చి నన్ను తన్నాడు, వాడి పాపం వల్ల వాడే భస్మం అయిపోయాడు. స్వామి నీ మెడలో ఉన్న దండ చూస్తూ ఉంటే నారాయణ సమానుడి అనిపిస్తున్నది, నీకు మొక్కాలనిపిస్తోంది, నీకు అభ్యంతరం లేకపోతే నీ కులగోత్తరాలు నేను అడగను, నీవు నాకు గురువు అయినన్ను అనుగ్రహిస్తావా అనేశాడు ఆయన. నీవెవరవో తెలియడల్లా, కానీ దండం పెట్ట గుర్తేస్తోంది. నమస్కరిస్తా, నన్ను శిష్యుడిగా స్వీకరించగలవా, నీ కులమేమిటి గోత్రమేమిటి నీవెవరో అని అడిగితే, అబ్బాయి ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చేమో ఎవరైనా, నిజంగా నక్షత్రాలు లెక్క పెట్టగలరా, పెట్టలేరు, అవి కూడా లెక్క పెట్టచ్చు. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుదులిడుదురు. పండితులు కొందరున్నారు, తమ శాస్త్రజ్ఞానంతో ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టగలరు. కొంతమంది చలికాలంలో నేల మీద పడిన మంచు బొట్లు కూడా లెక్క పెడతారు. మరికొంతమంది వాహనములు పెడుతున్నప్పుడు అందులోంచి భూమి మీద నుంచి దుమ్ము లేస్తున్న ధూళి కణాలు, డస్ట్ పార్టికల్స్, అవి కూడా లెక్క పెట్టగలరు. కానీ భూభారావతీర్ణ కరుడుగున రమ్య గుణంబులెన్న నేరన్నాడే, ఈ భూమిని రక్షించడం కోసం, భారం తగ్గించడం కోసం అవతరించిన నా గుణములు మాత్రం ఎవ్వరూ లెక్క పెట్టలేరు, ఎవరి వల్ల కాదు. అసలు ఇంతెందుకు నా మహిమ నాకే తెలియదు, ఇక నీకేం చెప్పను, అంతటి వాడిని నేను. ఎప్పుడు ఈ భూమి మీద అధర్మం పెరుగుతుందో, ధర్మం తరిగిపోతూ ఉంటుందో, అప్పుడు నన్ను నేనే సృజించుకుంటూ ఉంటాను, రకరకాల రూపాలతో రకరకాల యుగాలలో పుడుతూ ఉంటాను, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాను. కొందరు పరబ్రహ్మమని, కొందరు వాసుదేవుడని, కొందరు అనంతుడని, కొందరు విశ్వాత్ముడని, కొందరు విశ్వుడని, కొందరు శాశ్వతుడని, కొందరు అదుడని, కొందరు బ్రహ్మప్రభుడని, ఈశ్వరుడని, పరమ పురుషుడని నన్ను సేవిస్తూ ఉంటారు. ఇది నా విశేషం. నాకు ఒక నామం లేదు, నాకు ఒక గుణం లేదు, నాకు ఒక కీర్తి లేదు. ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతా, ఎవరు ఏ కులం వాడంటే ఆ కులం వాడిని అవుతాను అనగానే వెంటనే వెలిగింది జ్ఞాని గనక. మహాత్మా ఇక నీవు చెప్పనక్కరలేదు. గర్గాచార్యుడు, గర్గుడు ఎంత పాతవాడండి, యాదవ కుల పురోహితుడు ఆయన, ఇదిగో కృష్ణుడికి పేరెట్టాడు. ఆయన కృతయుగంలో చెప్పేట, ఎప్పుడో ఏమని, 28వ ద్వాపర యుగంలో కృష్ణుడనే పేరుతో భగవంతుడు అనంతుడు వాసుదేవుడు అవతరిస్తాడు, ఆయన దర్శనం నీకు అవుతుంది అని చెప్పాట ఎప్పుడో. ఆ గర్గాచార్యుడు చెప్పిన అనంతుడివి వాసుదేవుడు నీవే, మా గురువుగారు ఒట్టినే చెబుతాడా, మహానుభావుడు చెప్పాడు, ఇంకా సందేహం లేదు. ఒక్కసారి నీ కాళ్ళ మీద పడిపోతున్నానని ఆ కాళ్ళు పట్టుకున్నట్ట, ఏ పాదస్పర్శ కోసం బ్రహ్మాది దేవతలు నిరంతరం తపస్సు చేస్తారో, ఏ పాదాలు ఒత్తడానికి ఆదిలక్ష్మీదేవి తపించిందో, ఏ పాదాలు అనన్య దుర్లభములని పేరుపడ్డాయో, ఏ పాదాలు సనక సనందనాదులకు ఘన నిర్వాణ పదమిస్తాయో, అటువంటి అనంతుడి వాసుదేవుడి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామం చేసి తన కన్నీళ్లతో కడిగేశాట పుణ్యాత్ముడు ముచుకుందుడు యోగ పురుషుడు గనక. నీమాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితం వైశ. స్వామి, ఈ భూమి మీద ఎంతమంది మానవులు లేరు? కొందరు ధనవంతులున్నారు, కొందరు విద్యావంతులున్నారు, బలవంతులున్నారు, అధికారులున్నారు, ఎంతమంది స్త్రీ పురుషులున్నారు, అయినా నీ మాయలో ఇరుక్కుపోయి వైష్ణవ మాయలోకి లోబడి ఈ పురుషులు ఈ స్త్రీలు సంసార వ్యామోహాలలో పడి ఇల్లు, తన ధనం, భార్య, పిల్లలు వీళ్లే గొప్పరుకుని హాయిగా భాగవతం అని అంటే ఇంటికి పోయి పడుకుందాం, అక్కడికి వెళ్ళి వేళకింత పేపర్ చదువుకుంటూ ఇడ్లీ తినడమే తన జీవితం అనుకుంటూ ఉంటారు. సుస్పష్టంగా చెప్పారు, నీ మాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు. ఈ పురుష స్త్రీమూర్తులు ఎవరూ కూడా నిన్ను సేవించడం లేదు, అజ్ఞానంలో పడిపోయి. ఎందుకని, విత్త డబ్బు అనే ఆమయం రోగంలో పడి, ధనం పెద్ద రోగంట, ఈ పిచ్చలో పడితే ఇంక ఇంతకంటే గొప్ప రోగం లేదు, షుగర్కైనా విరుగుడుందేమో, ఇంక దేనికైనా విరుగుడుందేమో, ఈ వెర్రి సంపాదన అనే దానికి మాత్రం ఇంకా విరుగుడు లేదండి. ఎంత సంపాదించని ఈ భువన బ్రహ్మాండం చేతిలో పండి, రూపాయి వచ్చినప్పుడు 100 అంటాడు, 100 వస్తే లక్ష అంటాడు, లక్ష వస్తే కోటి అంటాడు, కోటి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటాడు, తెలుగుదేశం అయితే భారతదేశం అంటాడు, భారతదేశం అయితే బ్రహ్మాండం పార్టీ అంటాడు, బ్రహ్మాండం అయిపోతే స్వర్గం, ఇలా ఎన్ని రానివ్వండి, ఇంకా 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 ఏదో ఒకటి కావాలననే అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆశాపాశ్యం అన్నారు దానిని, ఈ ధనం పెద్ద రోగం, దందనము అన్నారు. ఇందులో పడి సుఖాలు అని అసుఖాల వెంటబడి, సుఖాలు అంటే దానికి సుఖాలు కావు, వేళకింత తరి పడుకోవడం అనేది సుఖం అనుకున్నారు, అది రోగం అని తెలియడంలా. మానవుడు ఎంత శరీరానికి కష్టపెడితే అంత సుఖంగా ఉంటాడు, వాడి శరీరానికి సుఖం అది, అది తెలియక సుఖపడ్డం పడుకోవడమే అదే సుఖం అనుకుంటున్నారు పాపం. అలాంటి సుఖములకు లోనై సుఖ తామసమై అన్నాడు. పైగా అద్భుతమైన మాట ఇది. ఇంట్లో పడి సుఖము అనే తమో గుణములకు లోనై హాయిగా తినడం కూర్చోవడం అది తమోగుణం. సుఖతమోగుణంలో పడిపోయి కామవంచితంపై కోరికల చేత మోసగింపబడి భ్రష్టులైపోతున్నారు, వీళ్ళకి మోక్షం ఎలా వస్తుంది? ప్రభు ఎన్ని జన్మలెత్తినా, చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ఎన్ని జన్మలెత్తినా నీ భక్తి లేకపోతే మానవుడు మోక్షం పొందలేడు. నీ అనుగ్రహం లేనిదే ఎవడు ఏది సాధించలేడు. హింసతో, ఆశతో, దారలంపటంలో పడి గృహ సౌఖ్యాలు శాశ్వతమనుకునే ఈ మానవుల్ని ఎవరు తరింపజేస్తారు? నీవనుగ్రహించవలసిందే అని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటే స్వామివారు ఏం వరం కావాలో కోరుకోమన్నట్ట, మోక్షం ఇమ్మన్నాడు ఆయన. అది కుదరదు అప్పుడే. ఎందుకనంటే చాలా గొప్ప మాట చెప్పాడు హరి, నీవు యౌవనంలో ఉన్నప్పుడు కొన్ని పాపాలు చేసావు, అనవసరంగా జంతువుల్ని వేట అనే వంకతో చంపి ఆ మాంసం తిన్నావు, హింసతో పొట్ట పోషించుకున్న పాపం పోయేదాకా నీకు మోక్షం రాదు. మరేం చేయాలి? నీవు చిరంజీవివి గనుక యుగాంతం వరకు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చెయ్యి. ఆ జంతువుల్ని వేటాడి పొట్ట పోషించుకున్న వినోదం కోసం చేసిన పాపం పోగొట్టుకో తపస్సుతో. అప్పుడు వచ్చే జన్మలో సాధువుమైన బ్రాహ్మణుడుగా పుడతావు. అప్పుడు మళ్ళీ తపస్సు చేసి నన్ను మెప్పిస్తావు, నీకు మోక్షం వస్తుంది. అప్పటిదాకా పాత పాపాలకి ప్రాయశ్చిత్తంగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకో. ఇంత విష్ణుమూర్తి దర్శనం అయ్యింది, అయినా మోక్షం లేదు. ఎవడి యోగం వాడిదే అన్నారంతే, తప్పదంతే. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాడు, బయటకు వచ్చాడు. చూస్తే తాడి చెట్టు ఆయన మోకాల దగ్గరకు వచ్చిందిట. అంటే ఆయన కాలంలో తాడి చెట్లు ఎంత ఉండేవో చూడండి, ఈయన ఎంత పొడుగో. ఈయన కృతయుగం నాటివాడు, ఇది ద్వాపరయుగం వెళ్ళిపోతుంది, కలియుగం వస్తుంది. జనం అలా పొట్టి అయిపోయారు. ఇంతెందుకు నమ్మహం? మన కళ్ళ ముందే 100 ఏళ్ల క్రితం వాడైనటువంటి నైజాం నవాబు గారి కత్తి ఎంత పొడుగుదో చూడండి. ఆ కత్తిని మనం ఎత్తాలంటే మనం ఎంత పొడుగు ఉండాలి? క్రమక్రమంగా మనుషులు పొట్టి అయిపోతున్నారు, శరీరాల్లో తేడా వచ్చేస్తుంది, గదలు తిప్పే శక్తులు పోతున్నాయి, గట్టిగా చెయ్యలా ఊపితే బెణుకుతోంది. అన్నిటికంటే ఆశ్చర్యం, పాయసం స్వీటు వడ్డించుకోమని కొంతమంది దగ్గర అక్కడ పెట్టారు. ఆ వడ్డించడానికి బేసిన్ ఎత్తితే చేయబడికింది టైంకి. ఇంకేదేమి వీళ్ళు బతుకుతారండి దిక్కుమంది, బేసిన్ కూడా ఎత్తలేకపోతుంటే. ఇలా అయిపోతున్నాయి ఆరోగ్యాలు. ఆ కళ్ళెదురుగుండా చెట్లు పొట్టి అయిపోవడం చూశాడు ఆయన. ఓహో, దుర్బలులు అల్పసత్వులు అయిన కలియుగ మానవులు వచ్చేస్తున్నారు, కలియుగం వచ్చేస్తుంది, ఇక ఎక్కడ ఉండకూడదు బాబోయ్. వీళ్ళ దగ్గర ఉంటే అడవుల్లో ఉంటే కూడా నక్సలైట్లని పోలీసులు ఇన్ఫార్మర్లు నక్సలైట్లు కాల్చేస్తారు. ఈ అనవసరం వరకు హిమాలయ పర్వతాలకు పారిపోయేటాయి. అక్కడి నుంచి హరిని తలుచుకుంటూ తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇక ఈలోపు వాసుదేవుడు పరంధాముడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఒక్కసారిగా ఆ కొండగుహలోంచి బయటకు వచ్చాడు, మధురా నగరం దగ్గరకు వచ్చాడు. అచ్ఛిద్ర ప్రకట ప్రతాప రవిచే, ఆయన తన బాహుపరాక్రమం అనే సూర్యకాంతితో నగరం చుట్టూతో ఉన్నారు. ఇంకా ఎవరు? ఆ కాలయవనుడి కాలభటులు. ఆ భటులందరినీ చీల్చి చెండాడేశాడు. రాజుగారు లేరు కాబట్టి వాళ్ళందరినీ తుక్కు కింద కొట్టి చంపేసి వాళ్ళని సర్వనాశనం చేసి వాళ్ళ నగలు వాళ్ళ సొమ్ములు ఇవన్నీ మధురా నగరంలోకి తీసుకుపోవడం మొదలెట్టట. ఎంతలో వచ్చి పడిపోయాడు 18వ వారు మళ్ళీ ఎవరు? జరాసంధుడు 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చి పడిపోయాడు. ఇక ఈసారి బలరామకృష్ణులు వీడితో యుద్ధం చేయడం అనవసరం అనుకున్నారు. ఆ నగలు అక్కడే వదిలేసి మహావేగంగా సొమ్ములు వదిలి పారిపోవడం మొదలెట్టారట. పక్కపక్కన వాడు జరాసంధుడు, ఏం బలరామకృష్ణులారా, 17 మార్లు నన్ను చావుగొట్టారు, ఇప్పుడు 18 మారు పారిపోతున్నారే, పారిపోతే వదిలిపెడతానా, మీ అంతు చూస్తా, పారిపోకండి యాదవుల్లారా అంటూ సైన్యంతో వెంటబెడితే అబ్బే మేము నీతో యుద్ధం చేయలేం అంటూ పారిపోయారట వాళ్ళు. అలా పరిగెత్తి 11 యోజనాల ఎత్తున్న ఒక పర్వతం ఉన్నది అక్కడ, ప్రవర్షణ పర్వతం అంటారు దానిని. ఇంద్రుడు రోజు వర్షం కురిపించేవాట దాన్ని, అందుకే దానికి ఏమని పేరు వచ్చింది? ప్రవర్షణ. మిక్కిలి వర్షం కురిసింది అక్కడ, ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది అది. సతత హరిత అరణ్యాలు ఉన్నాయి ఆ కొండ మీద. ఆ కొండ మీదకి ఎక్కేశారు వీళ్ళు. దాంతో కోపం వచ్చింది మాగధేంద్రుడికి, జరాసంధుడికి. కొండ మీద ఎక్కేస్తే వీళ్ళు పట్టుకోవడం కష్టం, దీనికి చాలా ధరలు ఉన్నాయి, ఎంతో వెడల్పోయిన కొండ. ఒరే, కొండ చుట్టూత కట్టెలు పెట్టేసి దాని మీద అత్యంత జ్వలనశీల పదార్థాలు, హైలీ ఇన్ఫ్లేమబుల్స్ అనమాట, పెట్రోలియం లాంటి వాటిని పోసేయండి, కర్పూర తైలాలు నిప్పెట్టేయండి కొండకి, వీళ్ళు కాలిబూడిదైపోతారు అంటూ చుట్టూత ఎండుకట్లు పెట్టించి అంటించేసేట కొండంతా. ఆ కొండ మంచి వీళ్ళు కనిపించకుండా ద్వారకలోకి దూకెళ్ళిపోయారు. వాడికే తెలుసు కొండంతా తగలబెడితే ఆ కొండ కాలిపోతూ ఉన్నప్పుడు చెట్లు చెట్లలో ఉన్న తొర్రలు తొర్రలో ఉన్న పెట్టలు పావులు ఒకటే ఒకటి అన్ని కొత్త 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 ఉడికి కాలి బూడిదైపోయాయి. ఇలా కొండను తగలబెట్టి చంపేశాను బలరామకృష్ణులు అనుకుంటూ మీసం మెలేసుకుంటూ జరాసంధుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు విషయం తెలియక ఆ విధంగా చెక్కు చెదరకుండా ద్వారకా నగరానికి వెళ్ళిపోయారట వాళ్ళు. అలా వెళ్ళిపోయిన తరువాత అప్పటికి బలరామకృష్ణులు మంచి యువనంలో ఉన్నారు, మరి ఏ పెళ్ళిళ్ళు కాకపోతే ఎలాగా. అందుకని మంచి సంబంధాల కోసం వరుడు వధువు కావలను తెల్లగా ఉండి బలంగా ఉండి రోకలి నాగలి ధరించే మా పెద్ద అబ్బాయికి మంచి సంబంధం తెల్లగా ఉండవలను వధువు కూడా. కట్నం పెద్ద పని లేదు, మనిషి కాస్త ముక్కు తీరు బాగుండాలి. ఇంట్లోకి వచ్చిన వెంటనే అత్తగారిని మామగారిని గెంటేసేవాడు కాకుండా కాస్త చూసుకునే మంచి కోడలు దొరకాలి. మంచి కోడలు దొరకడం అంటే అయ్యా ఎన్నో జన్మలు సుకృతం ఉంటే దొరుకుతారు, లేకపోతే నెత్తి మీద డబ్బుకు డబ్బుకు బాధి పంపిస్తారు. అంచేత అలాంటి కోడలు కావాలని నేను ప్రకటిద్దామనుకుంటున్నట్టు వసుదేవుడు మహానుభావుడు ఆయన అలా అనుకునే లోపే జరగవలసింది జరిగిందట. ఆవనజగర్భూపంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చల్ రేవతి అని ఎడు కన్యను భూవర మునువింటి కాదే బుద్ధి తెలియం. అత్యంత ప్రాచీన కాలంలో కురత యుగంలో ఈ కుశస్థలీపురం రైవతుడని ఒక రాజుగారిదని చెప్పాం. ఆయన ఇక్ష్వాకు వంశస్థుడు, చాలా గొప్పవాడు ఆయన. అంతటి మహారాజు రైవతుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు, అంతటి స్నేహం ఉండేది ఆయనకి, మహామహిమ కలిగిన వాడు. ఆయనకి రేవతి అని ఒక కూతురు పుట్టింది, రేవతి నక్షత్రంలో పుట్టింది కనుక రేవతి అని పేరెట్టారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వాడికి అనురాధ అని పేరెట్టడం, ఇలా పెట్టితే పర్వాలేదు కానీ కొన్ని కొన్ని పేర్లు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. అంతే ఆయా నక్షత్రాలను బట్టి పేరు పెడితే పర్వాలేదు కానీ చాలా ఇబ్బంది కలిగించేటటువంటి పేరు. నక్షత్రాల పేర్లు కూడా పెడితే రాణింపురాదని పూర్వం పెట్టేవారు కదా అందరికి, ఎవరికి పెడతాడు. సరే ఏది ఏమైతేనే ఈవిడికి రేవతి అని పేరెట్టారు. ఈవిడ చాలా అందంగా ఉండేది, సుకుమారిగా ఉండేది. ఈవిడికి తగిన వరుడు ఎలా దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అనుకున్నాడు ఆయన. భూమి మీద మనుషులు ఆయన నచ్చల, వెంటనే కూతుర్ని వెంట పెట్టుకుని తన యోగ బలంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారు ధ్యానంలో ఉన్నాడు, ఆయన కళ్ళు విప్పగానే నమస్కారం చేసి, మా అమ్మాయి అండి, మా అమ్మాయికి మంచి సంబంధం చెప్పండి భూలోకంలో. భూలోకంలో ఉన్న మహారాజాదిరాజులు ఎవరు ఈవిడితో సమానంగా లేరు, పొడుగ్గా ఉన్నారు కొందరు, మరీ పొడుగ్గా ఉన్నారు లేదా మరీ పొట్టిగా ఉన్నారు. భార్యాభర్తలు పక్కన పెడుతుంటే భర్త భార్యని చంకలో పెట్టుకు వెళ్ళేలా ఉంటే అసహ్యంగా ఉంటుంది, లేదా భార్యామణి భర్తని సినిమాకి జేబులో పెట్టుకెడితే అసలంగా ఉంటుంది. కాస్త ఈడు తోడు బాగుండాలి, సుగుణాలు ఉండాలి. భార్య మంచిదైతే భర్త బాగాలేకపోతే లాభం లేదు కదా. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉంటే కాపురం బాగుంటుంది, కానీ భర్త ఏమో భార్యామణిని ఈ పూట గారెలు చేయంటే నేను గారెలు ఎందుకు చేస్తాను, నేను మైసూరు బజ్జీయే చేస్తానంటే అక్కడ నుంచి రెండు కొట్టుకు తెచ్చిపోతారు. అనుకూలత ఉండాలి. అందువల్ల మంచి సంబంధం చెప్పండి అనగానే ఆయన నవ్వి, వెర్రాడా నువ్వు ఇక్కడికి వచ్చేలోపు భూలోకంలో ఎంతకాలం గడిచిందో చూసుకోలేదు, నేను ధ్యానంలో ఉన్నాను. ఈలోపు కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం చివరి పాదం వచ్చేసింది. అయితే నీ అదృష్టం మంచి వరుడు ఒకడు దొరుకుతున్నాడు, ఆదిశేషుడు అనంతుడు బలరాముడు అనే పేరుతో భూలోకంలో పుట్టాడు, మీ అమ్మాయిని భరించేసిక్తే ఆయనకే ఉంది, కృతయుగం అవ్వండి పట్టుకెళ్ళు అన్నట్టు. వెంటనే బ్రహ్మగారి రాజ్య ప్రకారంగా ఆ రేవతుడనే రాజు, రైవతుడనే మహారాజు తన కుమార్తె రేవతిని తీసుకొచ్చి వసుదేవుడి దగ్గరికి, వసుదేవ ఇదిగో మా అమ్మాయి, బ్రహ్మదేవుడు ఆజ్ఞ ప్రకారంగా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నట్ట. బ్రహ్మగారు రాసి పెట్టాక కాదంటావా, అలాగే అన్నాడు ఆయన. తాంబూలాలు పుచ్చుకోవడాలు లేవు, ఫంక్షన్స్ లేవు, ఆన్ ది స్పాట్ పెళ్లి చేసి పారేశారట మహావేగంగా. ఎందుకు ఇప్పుడు ఈ కలియుగంలో తాంబూలాలు పుచ్చుకున్న ఒకటి ఇంకోటి పుచ్చుకున్న ఒకటి, మూడు పిల్లలు ఇద్దరు పెళ్లికి ముందే ఏదో ఒకటి రెండు తంతులు తప్ప హాయిగా సినిమాలకి షికారులకి అన్ని తిరిగి తిరిగి వచ్చి ఆఖరిన తర్వాత కూర్చొని పెళ్లి అంటే పెద్ద ఊరేగింపే ఉంది. హెమళ్ళీ అప్పట్లో పెళ్లి ముహూర్తంలో చూడటమే తప్ప మళ్ళీ సంబంధం తదనంతరం మళ్ళీ తాళి కట్టేదాకా చూసేవారు కదట, కొంచెం సిగ్గుపడేవారు అప్పట్లో. అలాగా ఆ ఇబ్బంది లేకుండా చక్కగా కళ్యాణం చేయించారు. కళ్యాణం చేసేటప్పుడు ఓ తమాషా జరిగిందన్నారు. ఆవిడేమో కొంచెం పొడుగు ఎక్కువ, కొరత యుగం నాటిది కదా, ఈయన ద్వాపర యుగం నాడు. ఆవిడికి తాళి కట్టాలంటే మెడ అందట్లా ఎత్తుగా ఉంది ఆవిడ, అయినా పొడుగు ఎలా ఉన్నా భారీ చేసేసుకున్నాడు ఆయన కావాలని, మంచి ఆవిడ కనుక. ఈ తాళి కట్టేటప్పుడు కొంచెం మెడ దొరక్క కోపం వచ్చి పక్కనే నాగలి ఉంది ఆయన ఆయుధం, ఆ నాగలి మెడలో వేసి కసిక్కిన లాగి వంచి అప్పుడు మెడలు వంచి పెడితేటువంటి ఇదే మెడ వంచి మరీ తాళి కట్టేట ఆయన. ఇంత సుకుమారంగా పెళ్లి చేసుకునేవాడు బలరాముడు, కొంచెం సుకుమారులండి. తదనంతరం ఆ వివాహానికి ఎక్కడెక్కడ దేవతలు వచ్చి కానుకలు ఇచ్చారు, కట్నాలు ఇచ్చారు, ఇంధన నీలమణి ఇచ్చారట ఆయనకి ఏకంగా. ఇది బలరామ కళ్యాణం. ఇక ఆ తరువాత
ఖగనాథుండమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న తందంబునల్ జగతీనాథుల చైద్యపక్ష చెరులన్ సాళ్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రివరిల్చ భీష్మక సుతం రాజీవ గంధిన్ రమా భగవత్యం శమణిల్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణి.
పూర్వం గరుత్మంతుడు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతికి ఉన్న 16 మంది భార్యల్లో వినత, కద్రువ అని ఇతర భార్యలు ఉన్నారు. వినతకి 2 గుడ్లు పుట్టాయట, కద్రువకి 1,000 మంది పాములు పుట్టుకొచ్చారట. ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు వీళ్ళు. నాకేమో గుడ్లు పుట్టాయి, నా సోదరికి మాత్రం 7 మంది పిల్లలు పుట్టుకొచ్చారు. ఎలాగని కసిగా అనుకుంది ఆవిడ. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు పరమాత్మ. వినత, కద్రువ ఇద్దరు కూడా భర్తలను కోరుకున్నారు. కద్రువ ఏమంది, నాకు 1,000 మంది కొడుకులు కావాలి అంది. వినత ఏమంది, ఆవిడ అంతమందిని కోరుకుందా, నాకు ఇద్దరు అంతమంది నియమించిన బలవంతులు కావాలి, కీర్తివంతులైన కొడుకులు అనుకుంది. అంచేత ఈవిడ గుడ్లు పుట్టారు. వాళ్ళకి గుడ్లు పుట్టే కానీ గుడ్లు పగిలి పాములయ్యాయి. దాంతో ఈవిడికి కోపం వచ్చింది, అసూయ కలిగింది. నా సవతికి, నా సోదరికి పిల్లలు పుట్టి నాకు పిల్లలు పుట్టకుండా గుడ్లు పుడతారా అని ఒక గుడ్డును పగలగొట్టేసింది. అందులో ఈ తొడలు తయారు కాకుండా ఒక ఆయన గుట్టుకొచ్చాడు. ఊరువు అంటే తొడలు, ఊరువులు తయారు కాలేదు కనుక అతన్ని అనూరుడు అన్నారు. ఆయన పుట్టి పుట్టగానే సూర్యుడికి సారథిగా వెళ్ళిపోయాడు. అమ్మా, ఈ గుడ్డుని ఇంకొక 500 సంవత్సరాలు ఇలా ఉంచితే నేను పూర్తిగా అవయవాలతో తయారయ్యేవాడిని. ఈర్ష్య కొద్దీ, సవతి మీద ఈర్ష్య కొద్దీ నన్ను పగలగొట్టి అన్యాయం చేసావు, నాకు అవయవాలు లేకుండా చేసావు. కాబట్టి ఏ సవతి మీద నీకు ఈర్ష్య కలిగిందో ఆ సవతికి 1,000 ఏళ్ళు దాస్యం చెయ్యని శపించాడు. దాంతో ఆవిడ బాధపడి, ఏదోనైనా కొడుకులు లేక బాధపడ్డాను నేను, అంతేకాని నిన్ను చావకూడదామని, నీకు అన్యాయం చేద్దామని కాదు. అన్యాయం జరిగింది, తల్లిని శపించావు, కానీ నాకు శాప విముక్తి కలిగించమంటే ఈ 2 గుడ్డుని జాగ్రత్తగా చూసుకో, ఇంకో 500 సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అందులోంచి మహాపరాక్రమవంతుడు పుడతాడు, వాడి వల్లే నీకు శాప విముక్తి అనగానే ఆవిడ సంతోషించింది. ఈలోపు ఒక రోజున కర్మయోగం కదా, మరి శాపం శాపమే. ఈ వినత, కద్రువ ఇద్దరు కలిసి సముద్ర తీరానికి షికారికి వెళ్ళారు, పాల సముద్రం దగ్గర. అక్కడ ఉచ్చైస్త్రివం అనే గుర్రం తిరుగుతోంది. ఆ గుర్రం తెల్లగా ఉంటుంది, ఆపాదమస్తకం. ఇంతలో కద్రువ, చూసావా ఆ గుర్రం తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉందండిట, ఎతింటే ప్రతి అండం దానికి లక్షణం అందుకని. అదేమిటి చెల్లి అలా అంటావు, ఆ గుర్రం మొత్తం తెల్లగానే ఉందండిట. ఆ గుర్రం తోక నల్లగా ఉందంటున్నాను, గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తానంది కద్రువ. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నేను నీకు సేవకురాలను అయిపోతానంది వినత. అయితే ఇద్దరు వెడదాం అనుకున్నారట. చీకట్లో సరిగ్గా కనబడదు, పొద్దున్నే వెడదాం అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి రాగానే కద్రువకి తెలుసు గుర్రం తోక తెల్లగానే ఉంది, పొద్దుటే నిజం బయటపడితే తాను వినతకి సేవకురాలవ్వాలి. అందుకని తన కొడుకుల్ని, కర్కోటకుణ్ణి, వాసుకుని అందరినీ పిలిచి, ఒరే నేను మీ పెద్దమ్మతో పందెం కట్టాను, పొద్దున్న పందెంలో ఓడిపోతే నేను దాస్యం చెయ్యలేను, నా వల్ల కాదు, నేను దాసీగా బతకలేను. నల్ల తాచుమొమ్మ గళ్ళు ఉన్నారుగా మీలో కొందరు, మీరు వెళ్ళి రబ్బర్ చుట్టుకున్నట్టుగా తోకను చుట్టుకోండి, దాంతో ఆ తోక నల్లగా కనపడుతుంది, మీ పెద్దమ్మ నాకు దాసి అయిపోతుంది, ఓడిపోతుంది అనగానే అధర్మం మేము చెయ్యమన్నారట. ఎవరు నా మాట కాదంటే వాళ్ళు జనమేజయ మహారాజు చేసే యాగంలో, సర్పయాగంలో బూడిదైపోండి అందిట. దాంతో కొందరు కంగారు పడి సరేలే అని వెళ్ళారు. ఆ తోకను చుట్టబెట్టుకున్నారు, వాళ్లే బతికారు. ఈ పాముల కారణంతో తోక నల్లగా కనపడింది. పాపం వినత చేసేది లేక, మోసం తెలుసుకోలేక దాసి అయిపోయిందిట. ఇదే చెప్పాగా కొడుకు శాపం అది. 1,000 సంవత్సరాలు తన చెల్లెలికి గొడ్డు చాకిరీ చేసింది, చెల్లెలి మీద అభిమానం లేకుండా, అక్కగారి మీద అభిమానం లేకుండా ఆ కద్రువ కూడా అన్యాయంగా ఏడిపించిందిట సొంత అక్కగారే. ఈలోపు 500 సంవత్సరాల తర్వాత 2వ గుడ్డు పగిలింది. అందులో నుంచి మహాపరాక్రమవంతుడు అతులిత పక్షి పక్ష పవనాహతితో లోకాలు కంపింపజేస్తూ పుట్టుకొచ్చేశాడు గరుత్మంతుడు. ఆయన భూమండలం, ఆకాశమండలం అన్ని చుట్టబెట్టి వచ్చేట. వాడిని చూడగానే ఈర్ష్య పొందింది కద్రువ. ఒరేయ్ ఇలారా, మీ అమ్మ నా దగ్గర దాసీగా ఉన్నప్పుడు నువ్వు పుట్టావు, దాసీదని కొడుకు కూడా దాసుడే, నువ్వు కూడా దాసుడివే, మాకు చాకరీ చేయందిట. అలా ఆయన చేత ఆయన్ని గొడ్డు చాకరీ 500 ఏళ్ళు ఏడిపించారు ఆయన. ఎలాగా వీపు మీద ఎక్కించుకోవడం, ఈ పావుగాళ్ళని పైకి వెళ్ళడం, తెప్పడం, కాన్వెంట్లో తెంపడం, తీసుకురావడం, ఇలాగ వాడికేమో గొడ్డు మెతుకులు పెట్టేవారట, పాచన్నం పెట్టేవారట. మాడిపోయిన అందరూ మంచివాళ్ళు ఉంటారేటండి, ఇడ్లీ ఉప్మా పెసరట్టు నెయ్యి వేసి పెడతారా, మాడిపోయిన అన్నం మెతుకులు కుక్కర్లో అడుగును నానిపోయినవి ఇవన్నీ పట్టుకొచ్చి పాపం గరుత్మంతుడికి పెట్టి ఏడిపించారు. ఈలోపు ఒకసారి ఏం జరిగిందంటే గరుత్మంతుడిని పాములందరూ కలిసి వీపు ఎక్కుతాను నీ వీపు మీద ఆకాశానికి సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళన్నారు. ఆయన పైకంటా ఎగిరేసరికి ఆ సూర్యుడి వేడికి వాళ్ళేమో ఎగురుని రెచ్చగొడుతున్నారని నేను ఎగిరిపోయాడు. ఆ వేడికి వీళ్ళంతా కళ్ళు తిరిగి పడిపోయారు. దాంతో వాళ్ళని జాగ్రత్తగా కిందకి తేగానే వాళ్ళ అమ్మకి మండిపోయి వాళ్ళ మీద నీళ్లు చల్లి సేద తీర్చి, దుర్మార్గుడా నా కొడుకులు చంపేద్దామనుకుంటున్నావు అనికృష్టుడా అని నోటికి వచ్చినట్టు తిట్టింది గరుత్మంతుడిని. ఆ లేత బాలుడికి హృదయం చాలా గాయపడిపోయింది. నిజంగా కద్రువ ఆవిడ పిల్లలు ఏడిపించారటువంటి ఎంత కసొచ్చిందో తెలియదు అతనికి. అందుకని ఒకనాడు తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఉఫ్ఫను ఊదితే చచ్చిపోయే ఈ పావుగాళ్ళని ఎందుకు ఇంత చాకరీ చేసి నేను వాళ్ళని రక్షించవలసి వస్తోంది, అసలు నీకు నాకు ఏమిటి దాస్యం అంటే ఆవిడ జరిగింది చెప్పి. నాయన ఏం చెప్పమంటావు, మీ అన్నయ్య గారు పెట్టిన శాపనరా అది కూడా ఇక తీరుతుంది, ఇదిగో 1000 ఏళ్ళు అయ్యింది అందిట. వెంటనే ఇతడు ఇక తల్లికి దాస్య విముక్తి కలగజేయాలనుకున్నాడు. పిన్ని గారి దగ్గరికి వెళ్ళాడు. పిన్ని నా బంగారు గిన్ని నన్ను నువ్వు పట్టుకు తన్ని, ఇన్ని చాకరీలు చేయిస్తున్నావే, ఇవి నేను పడలేకపోతున్నా, నాకు మా అమ్మకి బండదాస్యం నుంచి విముక్తి కలగడానికి ఏం చేయాలని అడిగాడు. ఆవిడ బాగా ఆలోచించింది, ఈ వీరుణ్ణి ఎల్లకాలం దాసుడిగా పెట్టుకొని ఎప్పుడొకప్పుడు వీడు తిరగబడతాడు, నా కొడుకుల్ని రక్షించుకుని నన్ను నేను రక్షించుకుని సుఖపడడానికి ఒకటే మార్గం అనుకుని అమృతం తెచ్చి మాకిస్తే నేను మీ ఇద్దరికీ తక్షణం దాస్య విముక్తి కలగజేస్తాను. ఆవిడ ఉద్దేశం ఏంటి, అమృతం తాగితే తనకి తన పిల్లలకి చావుండదుగా, గరుత్మంతుడి కంటే గొప్పవాళ్ళు అయిపోవచ్చు, అందుకని ఆ పని చెయ్యగలిగితే వీళ్ళకి మంచిది, చేయలేకపోతే వాడు ఎలాగో దాసుడుగానే ఉంటాడు, ఎలాగైనా తనకే లాభం, అందుకని వెళ్ళు అమృతం తెచ్చి నాకు ఇయ్యండి. ఈయన వెంటనే ఏం చేశాడు, కన్న తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చాడు. నాన్నగారు అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గం ఎక్కడుంది చెప్పాడు ఆయన, ఎక్కడో ఆకాశంలో ఫలానా చోటు ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఎగరాలంటే ఒంట్లో ఓపిక లేదండి, దాసీదానిదేలాగా మా అమ్మ దాసుడిలాగా నేను పనిచేసి పనిచేసి తిండి లేక చిక్కిపోయాం, మంచి ఆహారం చూపించండి అన్నట. అనగానే అయితే ఓ పని చేద్దాం, ఇంత పూర్వం కొంతమంది పరమ పాపాత్ములైన నీచులైన జీవులు, వాళ్ళని కిరాతకులు మిలేచ్చులు అంటారు, పులిందులు వాళ్ళు, ఇక్కడ ద్వీపంలో ఉన్నారు సముద్ర ద్వీపంలో, ఆ పాపాత్ములు 10,000 మంది, వాళ్ళందరినీ మింగేసామంటే నీకు ఆకలి తీరుతుందన్నట. అయితే ఒకటి, అక్కడ బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళకు, ఆ పాపాత్ములు తిరిగి బ్రాహ్మణ జోలికి వెళితే నీకు ప్రమాదం అనగానే అందులో ఎవరు బ్రాహ్మణుడో నాకు ఎలా తెలుస్తుంది అన్నట. నీవు మింగేటప్పుడు గొంతుకు అడ్డంబడి లోపలికి వెళ్లకుండా బయటికి రాకుండా ఎవడు కాల్ చేస్తాడో కంఠాన్ని చొరచొర వాడే విప్రుడని గ్రహించన్నట. అలాగేనని నీ వెంటనే ఆ శబరిపల్లికి వచ్చాడు, వచ్చి అక్కడున్న ఆ నిషాద జాతి వాళ్ళని లటుక్కుని మింగేశాడు, 10,000 మందిని గుటుక్కుని లాగేట. అందరూ లోపలికి వెళ్ళిపోతుంటే ఆ లోపలికి సేమ్యాలు మింగినట్టుగా ఆమెను తినేశాడు. ఒకడు మాత్రం గొంతుకు అడ్డం పడ్డట, ఆ గొంతుకుని భగభగలాడిస్తున్నాడు, కాలిపోతుంది గొంతు, బయటికి రాడు లోపలికి వెళ్ళాడు. అప్పుడు అర్థమైపోయింది, తండ్రి చెప్పిన బ్రాహ్మడు వీడేని అనుకుని, ఓ విప్రోత్తమ తమరెవరో కానీ నా గొంతుని కాలుస్తున్నారు, దయతో బయటికి రండి అన్నట. అప్పుడు ఆయన అన్నాడు, నేనొక్కడే ఎలా వస్తానయ్యా, ఇక్కడ ఒక కిరాతక స్త్రీని వరించాను, నల్లగా తుమ్మబొద్దులో ఉంది ఆవిడ, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు, ఆవిడ ప్రేమించా పెళ్లి చేసుకున్నాను, మా ఆవిడ లేకపోతే నేను బయటికి రాలేని వచ్చానట. వరినేమో గడపడ, నీతో కలిసి ఉంటే ఆవిడ కూడా పవిత్రురాలి, ఆయన నువ్వు బయటికి రమ్ముందన్నట, మీ భార్యతో పాటు బయటికి రమ్మనగానే ఆ భార్యను తీసుకుని నేను బయటకు వచ్చాడు, మిగతా వాళ్ళని మింగాడు. ఎంతమందిని మింగినా ఇంకా ఆయనకి డొక్క నిండల, ఆయన ఆకలి ఎటువంటిది, మరి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్నగారు మీరు చెప్పిన 10,000 మందిని మింగాను, ఆకలి తీరలేదో అన్నట. అయితే ఓ పని చెయ్యయ్యా, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళిద్దరికీ ఏదో కోపం వచ్చి ఒకళ్ళొకళ్ళు శాపం పెట్టుకున్నారట, అన్నగారు తమ్ముడినేమో తాబేలైపో అన్నట, తమ్ముడు అన్నగారిని ఏనుగైపో అన్నట, ఇద్దరు గజకచ్చపాలై కొట్టుకు తచ్చిపోతున్నారు. ఏనుగేమో అడవిలో ఉంటుంది, తాబేలు నీళ్లల్లో ఉంటుంది, ఈ తాబేలున్న నీటిలోకి నీరు తాగడం కోసం ఏనుగు రాగానే ఆ ఏనుగు నా తాబేలు పట్టుకుంటుంది. ఇంకేముంది, ఇందాక చెప్పిన గజేంద్ర మోక్షంలాగా రెండు కొట్టుకు చచ్చిపోతున్నాయి. ఆ రెండింటిని ఒక్కసారి పట్టుకుని నువ్వు మింగేసావంటే ఆకలి తీరిపోతుంది. కానీ ఒకటి, రెండింటిని ఒకేసారి పట్టుకోవాలి. ఒకసారి ఏనుగుని ఒకసారి తాబేల్ని పట్టుకున్నావు అనుకో, నువ్వు నిన్ను చంపేస్తాయి. అవి విడివిడిగా పట్టుకోకూడదు, రెండింటిని ఒక్కసారే పట్టుకోవాలనగానే ఈయన అలాగేనని వచ్చాట. సరిగ్గా తాబేలు నీటిలో ఉంది, ఇంతలో ఏనుగు నీళ్లు తాగడానికి అందులోకి వచ్చింది. తాబేలు లటుక్కుని పట్టేసింది కాలిని. ఆ రెండు ఉదాబ అదాబ కొట్టుకుంటూ కింద పడి పైన పడి యుద్ధం చేసేస్తూ ఉంటే ఆ రెండింటిని జాగ్రత్తగా చూసి ఒక్కేసారి వచ్చి ఒక కాలుతోటి ఏనుగుని ఒక కాలుతోటి తాబేల్ని పట్టేశాడు ఆయన. వాటి ఒక్క నొక్కు నొక్కి పైకెత్తుకుపోయాడు. ఎక్కడ కూర్చొని తిందామన్నా ఖాళీ స్థలం లేదట. ఈయన వాలితే కింద పడి జనాలు చచ్చిపోయేటట్టున్నారు. అక్కడ శాఖోపశాఖలై పెరిగిపోయిన విశాలమైన మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కొమ్మ మీద వాలేట. ఈయన వాలగానే ఈయన బరువుకి ఆ మర్రి చెట్టు కొమ్మ మొత్తం 8 మైళ్ళు పొడుగున్న కొమ్మ పెళ్ళును విరిగిపోయింది. ఎంత బరువు ఉన్నాడు చూడండి ఆయన, దానికి తోడు ఏరుగును తాబేలును. వెంటనే ఆ కొమ్మ విరగ్గానే ఆశ్చర్యపోయి చూశాడు ఆయన. ఆ కొమ్మకి వాలఖిల్యులు అని కొంతమంది ఋషులు కాళ్ళు పైకి పెట్టి కొమ్మకి తలకిందులుగా వెళ్ళాడు తపస్సు చేస్తున్నారు. తలకిందులు చెప్పమంటే అది అలా జపం చేస్తున్న వాళ్ళని చూడగానే ఇప్పుడు వాళ్ళు కింద పడితే ఏమవుతుంది, కొమ్మ పడగానే తలకాయలు పగులుతాయి, చెప్పిస్తారు వాళ్ళు. అందుకని ముక్కుతో దాన్ని పట్టేశాడు కింద పడకుండా. ఈయన పరిస్థితి చూడండి, ముక్కుతోటేమో కొమ్మని పట్టాడు వాళ్ళ కోసం, కాళ్ళల్లో ఏనుగు తాబేలు ఎలా ఎగురుతూ వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి అంటున్నాడు. మాట్లాడదాం అంటే నోట్లో ఇది ముక్కులో, అది పెద్ద సమస్య. అసలు విషయం అర్థమైంది వాళ్ళ నాన్నగారికి, అయ్యా మా అబ్బాయి కారణజన్ముడు అండి, వాడు మహాత్ముడు, దయతో మీరు ఆ కొమ్మ విడిచిపెడితే ఆ కొమ్మ ఎక్కడైనా పారేస్తాడు, ఆ కొమ్మ మీద మీరున్నంత వరకు వాడు ముక్కులో మీరు కాళ్ళలో వీళ్ళు యాత్రగా ఉందన్నట. వెంటనే వాళ్ళు కళ్ళు విప్పి చూసి, అప్పటిదాకా కళ్ళు విప్పలేవాళ్ళు, అసలు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి, పక్కన ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ అనగానే కింద నుంచి లేచిపోతాం మనం, మనకు అంతా మా చెవులు అలా పనిచేస్తాయి. ఓ పక్కన కొమ్మ విరిగిపోయింది, అది కింద పడుతోంది, దాన్ని పుచ్చుకుని సృష్టి అంతా తిరుగుతున్నాడు ఆయన. అయినా వాళ్ళకి వెలుకూరాల, అంత కఠోర తపస్సు దీక్ష అంటే వాళ్ళది మహానుభావులది. ఇప్పుడు బతిమాలితే కశ్యపుడు వాడు లేచి గరుడ నీకు శుభం అని దీవించి కొమ్మ మించి పక్కడిపోయారు అంటున్నాడు ఆయన. అంటే ఈ కొమ్మ ఎక్కడ వేయను అని అర్థం అవ్వాలి, లేకపోతే ఇబ్బంది కొన్ని. ఈ కొమ్మ ఇందాక నువ్వు 10,000 మంది శబరుల్ని తిన్నావే పులిందుల్ని, అక్కడ వారి అక్కడ ఎవరూ లేరు, ఎవరికి ఇబ్బంది ఉండదు. అంతేగాని తీసుకెళ్ళి సత్యనపల్లిలోనే వారేస్తే ప్రయాణం చేసే భక్తులకు ఇబ్బంది, కొంచెం నెత్తులు పగులుతాయి, అందులో పురాణానికి ఎడతారు వాళ్ళు అసలే. అనగానే ఆయన తీసుకెళ్ళి ఆ పల్లెలో వారేసాట. అక్కడ వారేశాక ఇప్పుడు ఈ బండరాయి మీద పెట్టుకుని ఇద్దరిని పూర్తిగా కుళ్ళబొడిచి ఆ ఏనుగుని దాన్ని మెదడు మాంసం ఆ రక్తం శుభ్రంగా తినేసాడు. మంచి బలం వచ్చింది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు స్వర్గానికి వెళ్ళనంటే వెళ్ళు, అమృత భాండాన్ని అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతున్న చోట కుండం మధ్యలో పెట్టారు, అగ్ని మీద నుంచి ఎవడు దాటితే వాడు భస్మం అయిపోతాడు. నువ్వు బ్రతకాలంటే బాగా వెన్న గుంపులు గుంపులు గంపలు గంపలు తట్టలకి తల పట్టుకెళ్ళి ఆ వెన్న పోసని అగ్ని మీద వెయ్యి. ఆ వెన్న మీద పడగానే అగ్ని చల్లారుతుంది కొంచెం, మళ్ళీ అగ్ని పెరిగేలోపు ఆ అమృతం కొండ పట్టుకుపో అనగానే ఈయన వెంటనే అక్కడ బయలుదేరిండట అన్నట్టుగానే బాగా అగ్ని జ్వాలలు వెలుగుతున్నటువంటి ఒక కుండ ఉంది, ఆ కుండ మధ్యలో ఉందిట అమృతం. అక్కడ ఇద్దరు పావుగళ్ళు కాపలాకి వస్తున్నారు. ఈయన వెళ్ళి మంచి వెన్న పట్టుకొచ్చి గంపలతోటి ఆ వెన్న కనుక కాస్తే ఈ ఊర్లో వాళ్ళందరికీ సంతర్పణకి సరిపోతుంది ఒక ఏడాది, అంత వెన్న పట్టుకొచ్చి భోజేసేట దాని మీద. ఆ అగ్ని తల్లారిపోయింది. అది పైకి లేచేలోపు వెళ్ళి అమృత భాండం చుట్టూ కాపలా కాస్తున్న పావులు, అసలే పావులంటే మంటేమో రెక్కబెట్టి ఒక్క దెబ్బ కొట్టేట నెత్తి మీద ఢామ్ అంతే మళ్ళీ లేస్తే ఉంటుంది. మా చిన్నప్పుడు మేస్టార్ లాగ్ గోపు మీద కొట్టాడు పక్కన ఉన్న కుర్రాడు, వాడు మళ్ళీ 3 రోజులకి లేవలా, అలా కొట్టేట గరుత్మంతుడు ఆ పావుల్ని పడగొట్టేసి ఆ అమృత భాండం పుచ్చుకుని కాళ్ళతో ఎగిరి వచ్చేసాడు. దేవతలు వెంటపడ్డారు, వెంటపడ్డ దేవతలందరినీ చావగొట్టేశాడు ఆయన. ఇంతలో ఇంద్రుడికి తెలిసింది, ఓయి గరుడా పోకు పోకు అంటూ వజ్రం విడిచిపెట్టాట. వజ్రాయుధం గరుత్మంతుడి మీదకి వస్తుంటే గరుత్మంతుడు వెనక్కి తిరిగి, ఓ వజ్రాయుధమా నువ్వు నన్నేం చెయ్యలేవు, కానీ పూర్వం దధీచి అనే మహర్షి ఉండేవాడు, ఆ మహర్షి వెన్నుపూస వినువు, నిన్ను గౌరవించాలి, నా కుడివేపు ఉన్న రెక్కలోంచి ఒక ఈక ఇస్తా, ఈ ఈక పట్టుకుపో, ఇంతకు మించి నువ్వు నన్ను ఏం చేయలేవు అని ఆ ఏకిచ్చి పంపేశాట. అంటే ఒక్క ఏకతో వజ్రాయుధాన్ని వెనక్కి తిప్పిన పరాక్రమవంతుడు ఆయన. అప్పటికి అర్థమైంది ఇంద్రుడికి, ఓరి నాయనో వజ్రాయుధాన్ని ఏకతో తిప్పి పంపినవాడు వీడు, వీడితో యుద్ధానికి వెడితే ఆ కాళ్ళతో నన్ను కూడా పచ్చడి చేసి మింగేస్తాడేమో అని అనుకుని అక్కడికి వచ్చి, మిత్రమా ఇప్పటిదాకా ఇందాక శత్రువు అన్నాడు, ఇప్పుడు మిత్రమా. ఎవరితో ఎప్పుడు ఎలా స్నేహం చేసుకోవాలో, ఎవరితో ఎలియన్స్ పెట్టుకోవాలో బాగా తెలుసు. అసలు శిష్యులైన రాజకీయవేత్త ఇంద్రుడు అంటే. అందుకని ఈరోజు నుంచి మనం డియరెస్ట్ ఫ్రెండ్స్, నా చెయ్యి నీ కాలు, షేకింగ్ హ్యాండ్ అండ్ లెగ్ అనమాట. మరి కుదరదు కదా, గరుత్మంతుడిది కాలు అయింది చెయ్యి, పుచ్చుకుని ఊపి ఈ అమృతం పట్టుకుపోతున్నావు నువ్వు, ఏం చేస్తావన్నట్ట. మా అమ్మకి దాస్య విముక్తి కలగాలంటే ఇది పాములకు ఇవ్వాలి, కద్రువకి ఇవ్వాలి. నాయన ఈ విషం కనుక పాములు తాగితే ఎంత ప్రమాదమో తెలుసా, పాములు విషం తాగి ఇంకా విషం పెంచుకుంటే చావు ఉండదు, అప్పుడు ప్రజలందరినీ కాటేస్తే పురాణం చెప్పడానికి పద్మాకర్ గారు మిగులుతారా, ఆయన శిష్యులు మిగులుతారా, ఎక్కడ చూసినా పాములే వచ్చి లుక్కు 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 అని కూర్చుంటాయి ఈ కుర్చీల్లోనూ ఉయ్యాలల్లో. అప్పుడు లోకం ఏమైపోతుంది, పాములకి చావు లేకపోతే ప్రమాదం, కాబట్టి అమృతం వాటికి ఇవ్వద్దు అన్నట్ట. మరి ఇవ్వకపోతే మా అమ్మ పరిస్థితితో నువ్వు టెక్నిక్ చెయ్యి, అమృతం ఇచ్చేయి, నీ తల్లికి నీకు దాస్య విముక్తి పొందేలాగా ఏర్పాటు చేసుకో, స్నానం చేసి సముద్రంలో అప్పుడొచ్చి అమృతం తాగాలి శుచిగా అని చెప్పు వాళ్ళకి. వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చేలోపు నీ అమృతం ఎత్తుకుపోతా, నీ పని అవుతుంది నా పని అవుతుంది అన్నాడు. ఓ అలాగే అని అన్నాడు ఆయన. ఇంతలో వచ్చాడు విష్ణుమూర్తి. ఆహ్ గరుడా, నీ పరాక్రమం మెచ్చాను, ఏం కావాలన్నట్ట. స్వామి నా పరాక్రమం మెచ్చితే ఈరోజు నుంచి నన్ను వాహనంగా చేసుకుని నా మీద ఎక్కి తిరగండి, ఎందుకంటే నాకు వేరే కోరిక లేదన్నట్ట. అలాగే ఇంకో కోరిక కోరుకో, నన్ను మా అమ్మని చిన్నప్పటి నుంచి నానాయాతంలో పెట్టారండి ఈ పావుగళ్ళు, పాముల్ని నాకు ఆహారంగా అయ్యి, పాముల్ని సేమ్యాలు తిన్నట్టే సేమ్యాలు ఉప్మా ఉంటుంది భలే, అలా మింగేయాలి వాళ్ళని కసిగా అన్నట్ట. తథాస్తు అన్నాడు ఆయన. అందుకే అప్పటి నుంచి పాములు కనపడితే చాలా నొక్కి పొడి చేసి చక్క మెత్తగా ఉడికినటువంటి సేమ్యాలు తిన్నట్టుగా తినేస్తాట. ఆ తదనంతరం వచ్చి కద్రువని పిలిచి, అమ్మా పంచభూతాల సాక్షిగా నీవు అడిగిన అమృతం తెచ్చాను, నాకు నా తల్లికి ఈ క్షణం నుంచి ఇక దాస్యం లేదు, ఏమంటామనగానే అలాగే నాయన అంది, మీ ఇద్దరికీ సాక్ష్యం అందరి సాక్షులుగా దాస్యముక్తి ఇచ్చేశాను పండి. అయితే ఒక మాట, ఈ అమృతం ఇలా ఎలా పడితే అలా తాగితే మీరంతా నశిస్తారు, సముద్రంలో పవిత్రంగా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకుని మడిగా తాగాలి అని చెప్పి వెళ్ళిపోయాట కొండ ఇచ్చి. వెంటనే వాళ్ళు ఏం చేశారు, దర్భలు తెచ్చి దర్భల మీద కొండ పెట్టి స్నానం చేసి వచ్చి చక్క అమృతం తాగుదాం వచ్చి అమృతం తాగుదాం వచ్చి అనుకుంటూ స్నానానికి వెళ్ళారట. వాళ్ళు అలా వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి కొండ ఎత్తుకుపోయాడు. వాళ్ళు స్నానం చేసి వచ్చాక కొండ లోపల అమృతం ఎక్కడని పాడుకుంటూ వచ్చి చూస్తే కొండ లేదు, అక్కడ వాళ్ళ మొహమండ అయింది జోరికి, అక్కడ దర్భలు మిగిలేట. అయ్యో మన బతుకులు అయిపోయింది, ఉన్న దాస్యం పోయింది వాళ్ళది, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, కొండ పోయింది అని నెత్తి నోరు మొత్తుకుని, నా పిల్లల్ని చిరజీవులు చేద్దామనుకున్నాను, పాపం చేశాను దురాశతో, నా అక్కగారిని ఏడిపించాను, ఇదిగో ఆ పాపం ఇది అనుకుని, సరే ఆశగా చూసేటికి ఎక్కడ కాస్త అమృతం దొరక్కపోతుందానండి. అమృతం పెట్టిన దర్భల మీద కొంచెం డ్రాప్స్ పడ్డాయి, బిందువులు, బొట్లు. ఆ బొట్లన్నా నాక్కుందాం అనుకున్నారు పాపం వాళ్ళు. ఆ పావుగాళ్ళు ఆత్రంగా ఆ దర్భలు తీసి అర్రా నాకారట. నాకగానే ఆ దర్భలు పొదురుగా ఉండడంతో నాలికలు కాస్త రెండు చీలికలు అయిపోయాయి, నాలుకలు చీలికలు అయిపోయి రెండు నాలుకలు అయ్యాయి అప్పటి నుంచి పావులకి పావుల పిల్లలకి. ఈ విధంగా చివరికి ఉన్న నాలుగు కూడా పోయి రెండు నాలుగులు అయ్యి మాట పోయింది ఇక్కడికి. అందుకే పావులు ఇప్పుడు మాట్లాడలే, బుస్సు బుస్సు అంటే దాన్ని, అంత పూర్వం చక్కగా మాట్లాడేది. ఆ పావులకే కనుక పూర్వంలాగా ఒక్క నాలుగు ఉంటే మన దగ్గరకు వచ్చి, హలో పద్మాకర్ గారు, హౌ డు యూ డూ, మా కథ బాగా చెబుతున్నారా అని అడిగేవారు. ఇప్పుడు మాటలు లేక అప్పుడప్పుడు పురాణానికి వచ్చి బుస్సు బుస్సు మా కథ బాగా చెప్పావు అంటున్నారు. ఈ విధంగా ఎందుకు చెప్పాడు ఈ కథ అంతా, ఒక్క కథని ఒక ముక్కలో ఒక పాదంలో చెప్పాడు ఆయన. ఆనాడు ఖగనాథుండు గరుత్మంతుడు అమరేంద్రు గెల్చి ఇంద్రుణ్ణి జయించి సుధ అమృతము మున్గైకొన్న చందంబునన్, పూర్వం తాను అమృతం తీసుకొచ్చి తనకి తన తల్లికి దాస్య విముక్తి కలగజేశాడు ఒంటరిగా గరుత్మంతుడు. అలాగే జగతీనాథుల చైద్యపక్ష చరులం సాళ్వాదులం గెల్చి భద్రగుడై చక్రివరిల్చే భీష్మకసుతం రాజీవ గంధిల్ రమా భగవత్యం శమణిల్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిల్. శ్రీకృష్ణుడు తాను కూడా ఒంటరిగా వెళ్ళాడు, మహారాజుల్ని జయించాడు, చైద్యపక్ష చరులం శిశుపాలుడి వేపున్న వాళ్ళందరినీ వాడికి సహాయంగా వచ్చిన వాళ్ళని జయించాడు, ఎవరెవరు వాళ్ళు? సాల్వుడు, దంతవక్త్రుడు, విదూరధుడు, జరాసంధుడు, వీళ్ళందరినీ జయించాడు. లోకానికి శుభం కలిగించే శ్రీహరి వరించాడు ఎవరిని? భీష్మక సుతం, భీష్మక మహారాజు కూతురు రాజీవ గంధిల్, పద్మగంధి, పద్మినీజాతి స్త్రీ, సుకుమారి, అటువంటి రుక్మిణిని. రమా భగవత్యంశమణిన్, లక్ష్మీ కళతో పుట్టింది ఆవిడ, లక్ష్మీదేవికి మారు రూపం ఆవిడ. మహాగుణమణిన్, అనేక సుగుణములకు నిలయం ఆవిడ, సుగుణాల రాశి అన్నమాట. బాలామణిన్, ఆవిడ చిన్న ఆవిడ, నవయౌవనంలో ఉంది, రిటైర్ అయ్యాక పెళ్ళి అవ్వాల, 50 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోవాలని ప్రొఫెసర్ గారు ఆమె ఆవిడ ప్రకటన ఇచ్చింది. అలా కాకుండా ఈవిడ బాలామణి, యౌవనంలో ఉన్న ఆవిడ. అటువంటి రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. అనగానే ఆశ్చర్యపోయాడు ఆయన. అద్భుతమైన మాట చెప్పావయ్యా, శ్రీకృష్ణుడు ఒక్కడు ఎలా వెళ్ళాడు, శత్రువుల్ని ఎలా జయించాడు, రుక్మిణిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఈ కథ వినాలని నా కోరిక. ఎందుకు ఈ కథ వినాలనుకుంటున్నానంటే, కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుతున్ ముక్తవై కళ్యుండవడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుతుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణి కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం పైయడి. ఆ శ్రీకృష్ణుడి కథలు కళ్యాణాత్మకములు, శుభప్రదములు అని అర్థం అనమాట. అవి వింటే ఎప్పుడూ శుభమే, అశుభం ఉండదు. అటువంటి విష్ణు కథలు వింటూ ఉంటే జీవితం మీద వ్యామోహం నశించిన వాడు ఎవడైనా సంతృప్తి పొందుతాడా? అవి వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. నిజంగా మోక్షం కోరాలి, నిజంగా నాకు నేను తరించాలి అనుకున్నవాడు ఎవడైనా సరే ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి, అబ్బాయి 8 అయిపోయింది ఆపేయండి అనడట. మూర్ఖుడు అయితే అలా అంటట. మూర్ఖుడు కూడా అన్నాడు, ఇక సామాన్యుడు ఎందుకు అంటాడంటాడు. ఎందుకని? అవి వినంగా క్రొత్తలవుచుండు, ఎప్పటికప్పుడు వినే కొద్దీ కొత్త. ఎన్నిసార్లు చెప్పారు ఈ భాగవత కథలు, ఎంతమంది చెప్పలేదు, అయినా మళ్ళీ కొత్త మనకి, నిత్య నూతనం. పొద్దున్న అన్నం తిన్నాం, మళ్ళీ సాయంకాలానికి అన్నం కొత్తగా, పొద్దున్న తిన్నాం కదండి ఈ పూట వద్దండి, అన్నం బదులు సున్నం తిందాం అంటున్నారు ఒక్కరైనా అండల్లా. అదే అన్నం కావాలి, అదే కూర కావాలి, మళ్ళీ రుచి. 3 రోజుల నుంచి మామిడి పండు తిన్నాను విసుగడ్డి, అన్నం మామిడి పండు వద్దండి అంటాడు, ఈ 2 ముక్కలు ఏంటి చాలండి అంటాడు. ఏ మొహం వచ్చింది అండమే కానీ ఎక్కడ ఎవడు వద్దని అండవు. ఎప్పటికప్పుడు క్రొత్త. అంచేత సాకల్యం ఏర్పడ పూర్తిగా చెప్పన్నాడు. సకలస్య భావ సాకల్యం అన్నాడు. పూర్తిగా చెప్పు కథ, కట్టే కొట్టే తెచ్చానట్టు కాకుండా. ఓ బ్రాహ్మణోత్తమ, నాకు అది పూర్తిగా చెప్పయ్యా, వినాలని అనుకుంటున్నాను రుక్మిణీ కళ్యాణం, వినాలని నాకు తహతహలాడుతోంది మనస్సు, కుతూహలం పుడుతున్నది. ఎందుకని? భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళ తరఘోషణములు గరుడ గమనుగుణ భాషణములు. చెవులకు అలంకారములేమిటి? కుండలాలా, దుద్దులా, లోలక్కులా, బంగారం కొట్లోకి వెళ్ళి ఇదిగా అని 100 సార్లు చూపించుకునే ఈ రింగులు టింగులు ఇవేవి కూడా చెవులకు అలంకారములు కావు. చెవులకు నిజమైన అలంకారములు ఈ హరికథలు. మహాత్ములు చెబుతూ ఉంటే వింటే అదే చెవులకు అలంకారం. పూర్వం మగాళ్ళకు కూడా ఉండేవి, అందుకని ఈ మాట అన్నారు, ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కుండలాలు పెట్టుకునేవారు. ఇప్పుడు కలియుగంలో బంగారం పెరిగిపోయాక పెళ్ళడానికే కొనలేని దౌర్భాగ్యుడు, వాడేం చేయించుకుంటాడు కనుక మానేశారు. కానీ చేయించుకుంటే చేయించుకోవచ్చు శుభ్రంగా, ఎవరైనా మహానుభావులు ఇస్తే పెట్టుకోనివచ్చు కన్నాలుంటే చెవులకి, లేకపోతే మళ్ళీ ఈ వయసులో కొత్తగా కన్నం పొడిస్తే అక్కడి నుంచి కన్నానికి మళ్ళీ ఇంత సున్నం రాసి మహావైపు పక్కిపోయిందని. అది భూషణములు చెవులకు, చెవులకు అలంకారములు నగలు కావన్నారు, కుండలములు కావన్నారు. ఇదిగో ఈ శ్రీకృష్ణుడి యొక్క కథలే. బుధతోషణములు పండితులకు ఆనందం కలగజేస్తాయి. బుధులు అంటే పండితులను ఒక అర్థం, దేవతలు కూడా బుధులు అంటే విబుధాసురాహ అన్నారు. దేవతలు కూడా ఈ కథలు విని ఆనందిస్తారట, అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారట. చెప్పలేము, మీలో ఎవరైనా దేవతలు ఉండొచ్చు, వినేసి రహస్యంగా మాయమైపోతూ ఉంటారు. నిజంగా దేవతలు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, వెళ్ళేటప్పుడు మంచి కానుకలు ఇచ్చి పెడతారట పౌరాణికులకి. అంచేత మంచి కానుకలు ఎవరిస్తే వాళ్ళంతా దేవతలు అన్నారు, ఏమవ్వకుండా పోతే వాడు మానవులు అన్నారు. అంచేత దేవతలకి, పండితులకి, అందరికీ ఆనందం కలగజేస్తాయి. అనేక జన్మ దురితౌఘవిని శోషణములు, ఒకటా రెండా మనం ఎన్నో జన్మల నుంచి తెగ పాపాలు చేసేసాం, ఈ పాపములన్నిటినీ నాశనం చేస్తాయి ఈ కథలు. ఈ కథ వినగానే పాపాలు పోతాయి. మంగళతర ఘోషణములు, మంగళ వాద్య ధ్వనులు అన్నారు ఇవి. బ్యాండ్ మేళం పెట్టక్కర్లా, సన్నాయక్కర్లా, అసలు కృష్ణుడి కథ వింటే ఇదే మంగళతర ఘోషణములు. గరుడ గమను గుణ భాషణములు, గరుత్మంతుండి వాహనంగా చేసుకు తిరిగే శ్రీకృష్ణుడి కథలు ఇంత గొప్పవి, అందుకే అడుగుతానంటాడు. ప్రథమ స్కంధంలో ఇలాంటి పద్యం ఇంకోటి ఉంది, భూషణములు వాణికి, ఇవి చెవులకు, మన చెవులకు కాదట, సరస్వతి చెవులకు కూడా అలంకారాలట. ఈ కృష్ణుడి కథలు సరస్వతికి అలంకారాలు. అఘపేషణములు, పాపమును అలా 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 ముద్ద చేసి పారేస్తాయట, పాపాలని పచ్చడి కింద కొట్టి తొరివేస్తాయి. మృత్యు చిత్త భీషణములు, మృత్యువు యొక్క హృదయానికి భయం కలిగిస్తాయి. మృత్యుదేవత భాగవతం జరిగే చోటికి రాలేదు, అవతలకు పోతుందట. హృత్తోషణములు, హృదయమునకు ఆనందం కలిగజేస్తాయి. ఈ కథ వింటే ఆనందించకుండా ఎవడన్నా ఉంటాడా? ఎంత ఆనందపడిపోతారో, ఏ దిక్కుమాలిన సీరియల్ చూసినా ఇంత ఆనందం రాదు. చీలా సహస్రవంతి చీ చీ అనుకుంటూ కూర్చుని అత్తవా పెంట మీద చెత్తవా అని తిట్టుకునే సీరియల్స్లో ఏముండేడిసింది ఎన్నాళ్ళైనా? హాయిగా ఈ కథ వింటూ ఉంటే హృదయానికి బ్రహ్మానందం కలుగుతుంది. కళ్యాణ విశేషణములు, ఎన్నో రకాల శుభాలు కలగజేస్తాయట, శుభములతో కూడినవి ఇవి. హరిగుణోపచిత భాషణములు అన్నారు, హరికథలు అంత గొప్పవి అని చెప్పమని అడగగానే అప్పుడు పరీక్షి నరేంద్రుణ్ణి మెచ్చి సుఖయోగేంద్రుడు ఆ రుక్మిణీ కళ్యాణాన్ని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పొంగిపోయి వయ్యాసి అభిమన్యుని తనయునితో